ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम्बुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोकी భక్తిర్భవతి నైష్టికి. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం దశమ స్కందం మూడో భాగంలో 62వ అధ్యాయం ఉషా అనిరుద్ధుల కలయిక. ఈ అధ్యాయంలో మనం శ్లోకం 31 నుంచి 33 వరకు మనం చర్చిస్తాం. ఈ అధ్యాయంలో ఈ శ్లోకం చివరి శ్లోకం. ఈ శ్లోకంతో ఈ అధ్యాయం పూర్తి అవుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు బాణాసుర యుద్ధం 63వ అధ్యాయం తర్వాత ప్రారంభమవుతుంది. అందుకు చెప్పండి.
తం నాగపాశై బలినందనో బలి నంతం స్వసైన్యం.
I told 33. Okay. 33 చెప్పాను. ఓకే సరే. 31వ శ్లోకం.
సా తం ప్రవిష్టం హృత మాత తాయిభిర్ భటైరా నీకైరవ లోక్య మాధవ ఉద్యమ్య మౌర్వం హరిగం వ్యవస్థితో యతాంతకో దండదరో జిఘాంసయా సతం ప్రవిష్టం మృతమాతాయిబేర్ భటైరనీకైరవలోక్య మాధవ ఉద్యమ్య మౌర్వం పరిగం వ్యవస్థితో యతాంతకో దండదరో జిఘాంసయా.
సహా అతడు అనిరుద్ధుడు తం అతనిని బాణాసురుని ప్రవిష్టం ప్రవేశించినట్టి వృతం చుట్టబడినవాడు ఆతతాయిభిహి ఆయుధములను ధరించిన వారగు భటైః భటులచే అనేకైః అనేక మంది అవలోక్య గాంచి మాధవః అనిరుద్ధుడు ఉద్యమ్య ఎత్తి మౌర్వం మురువుతో నిర్మితమైన పరిగం గదను వ్యవస్థిత స్థిరముగా నిలబడెను యత వలె అంతక మృత్యుదేవత దండ దండమును దరహ ధరించినట్టి జిఘాంసయ కొట్టుటకు సన్నద్ధుడై. స్వభావము భాష్యము వివరించినది పూజశ్రీ అభయచరణానంద భక్తివృంద స్వామి శిష్య బృంద ప్రణీతము. భావము అందుకట్టి చెప్పండి.
ఆయుధధారులైన పలువురు రక్షక భటులతో కూడి బాణాసురుడు ప్రవేశించుటను గాంచిన అనిరుద్ధుడు మురువుతో నిర్మితమైన గదను ఎత్తిపట్టి తనపై దాడి చేసిన ఎవరికైనను కొట్టుటకు సన్నద్ధుడై స్థిరముగా నిలిచెను. అతడు దండధరుడైన యముని బోలెను.
భాష్యము,
గద సామాన్యముగు లోహముతో గాక ప్రత్యేకముగు మురుగుతో నిర్మితమై ఉండెను.
ఇక 32 శ్లోకం యొక్క భాష్యం లేదు, 33 శ్లోకంతో ఈ అధ్యాయం పూర్తవుతుంది. అధ్యాయం పూర్తి చేస్తాం మనం.
జిగృక్షయాతాన్ పరిత ప్రసర్పద సునోయతా సూకరాయుత పోహనత్ దేహన్యమానా భవనాద్ వినిర్గత నిర్భిన్నమూర్ధో రుభుజ ప్రదుగ్రువు.
భావము, రక్షక భటులు అన్ని వైపుల నుండి చుట్టుముట్టి తనను బంధించుటకు యత్నించగా అనిరుద్ధుడు సునకముల గుంపుపై ప్రతిదాడి చేసేటి సూకర దళ నాయకుని వలె వారిని కొట్టెను. అతని దెబ్బలకు శిరములు, తొడలు, భుజములు భగ్నము కాగా తమ ప్రాణములను రక్షించుకున్నటకు భటులు భవనము నుండి పారిపోయేది.
చివరి శ్లోకం, తం నాగపాశ్చైర్బలినందనో బలి జ్ఞంతం ససైన్యం కుపితో బబంధుః ఉషాభృశం శోక విషాద విహ్వల బద్ధం నిసమ్యాశ్రుతలాక్షరౌస్థీత్.
బాము, కాని అనిరుద్ధుడు భానుని సైన్యమును వధించుచుండగా మహాబలశాలి యొక్క బలినందనుడు అతని నాగపాశముతో బంధించెను. అనిరుద్ధుడు బంధింపబడను గురించి వినినంతట ఉష శోక విషాదమగ్నమై అశ్రుపూర్ణ నయనతో రుదించెను. పరమశక్తిశాలియగు శ్రీకృష్ణ పౌత్రుని బాణాసురుడు వాస్తవంగా బంధించజాలకపోయినని ఆచార్యులు వివరించరి. అయినను భగవాను లీలాశక్తి దానిని జరుగనివ్వగా రాబో అధ్యాయములో వర్ణిపబడినట్టు సంఘటనలు జరుగుట సాధ్యపడినది. శ్రీమద్భాగవతనందలి ఉషా అనిరుద్ధుల కలయిక అన్న దశమస్కందంలోని 62 అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తివంత స్వామి ప్రభుపాల వారి వినమ్ర శిష్య ప్రణీత మగు భాష్యం సమాప్తము. సజెస్ మంగాచరణ మంత్రం చెప్పండి.
ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయం చక్షురున్మీలితం ఏనా తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపమహ్యం దదాతి స్వపదాంతికం. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావధాన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతుషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ అతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. మన శ్రీమద్ భాగవతం దశమ స్కందం 62 అధ్యాయం ఉషా అర్జుల కలయిక అనే అధ్యాయంలో 31 శ్లోకం నుంచి 33 శ్లోకం వరకు చర్చిస్తున్నాం. ఈ శ్లోకాల యొక్క సారాంశం మనం చక్కగా అవగాహన చేసుకున్నట్టయితే మన స్పష్టంగా అవగతమవుతుంది భగవంతుని యొక్క సంకల్పం ఏమిటి అనే విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భవిధులు కూడా ఒక శ్లోకం ప్రధానంగా తెలియజేస్తాను. ఉద్భవశ్చ భవిష్యతాం, భవిష్యత్తులో జరగబోయేదాన్ని దాన్ని ఉద్భవించే విధంగా చేయడం కూడా ఆ భగవాన్ యొక్క సంకల్పానికి నిదర్శనం అన్నమాట. ఈ 33 శ్లోకం చివరిలో మనకి స్పష్టంగా భాషల్లో శిలప్రభులక శిష్యులు దీంట్లో తెలియజేస్తున్నారు. వాస్తవంగా అన్యుద్ధుడు మహాబలశాలి, శక్తిమంతుడు. బాణాసురుడు అతను బంధించజాలకపోయాడు అనే విషయం స్పష్టంగా వివరించబడింది. కానీ భగవంతుని యొక్క లీలాశక్తి అతను బంధించే విధంగా అనుమతించబడింది. ఇందువల్ల అక్కడ రెండు ప్రధానంగా జరగాలని ఈ లీలను చక్కగా అవగతం చేసుకున్నట్టయితే రెండు విషయాలు మనకు స్పష్టంగా అవగతమవుతాయి. ఇంతకుముందు నిన్న ప్రవచనంలో ప్రభు తెలియజేసిన విధంగా బాణాసురుడు వినయపరచిన ఒకటి, ఇంకొక ప్రధాన ఉద్దేశం కూడా దీంట్లో స్పష్టంగా తెలుస్తుంది. ఈ లీల కొనసాగడం ద్వారా మనం చూడడానికి ఒక సాధన వంటి లీల కనిపించినప్పటికీ కూడా ఆవిడ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్యత్వాన్ని ఈ లీల ద్వారా మనకు నిరూపించబోతున్నారు. ఆ తర్వాత ఏమవుతుంది, శ్రీకృష్ణ భగవానుడు ఈ బాణాసుల మధ్య యుద్ధం జరిగినప్పుడు శివుని యొక్క శివభగవాన్ యొక్క ప్రమేయం కూడా వస్తుంది. ఆ తర్వాత సైన్యాధ్యక్షుడి దేవతల సైన్యాధ్యక్షుడి స్కందుడు అంటే కుమారస్వామి కూడా యుద్ధంలో పాల్గొనడం జరుగుతుంది. అదో మనకు తెలుసు, అంతిమంగా శ్రీకృష్ణ భగవాన్ అందరినీ అక్కడ వినయపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ లీల ద్వారా మరొక విషయం మనకు స్పష్టంగా నిరూపించబడుతుంది, శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనే విషయాన్ని కూడా ఈ లీల ద్వారా నిరూపించబడుతుంది. భగవాన్ యొక్క సుపరమేశ్వరిని స్థాపిస్తుంది అనమాట ఈ లీల. ఈ రెండు మన స్పష్టంగా లీల ద్వారా మన చక్కగా అవతమవుతుంది. ఈ లీలను ఒకసారి మనం మరొకసారి మనం క్లుప్తంగా చర్చించుకున్నట్టయితే బలి మహారాజు యొక్క 100 పుత్రుల్లో మొట్టమొదటి కుమారుడు బాణాసురుడు. బాణాసురుడికి 1000 అంటే 1000 చేతులు కలిగి ఉన్నాడు. శివుని యొక్క వరప్రసాదితమై ఉంది. ఇక్కడ కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు, ఈ అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళు తనకున్న శక్తిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేరు అనే విషయం ఈ ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకుముందు ఉదాహరణలు కూడా ప్రభుపాలు కొన్ని భాషలు తెలియజేశారు. అర్జునుడు, వీరందరూ కూడా గొప్ప భక్తులు, తనకున్న సంపూర్ణ శక్తి అంతా కూడా భగవాన్ యొక్క సేవలో నిక్తం చేయగా బాణాసురుడు, ఇంకా కొంతమంది రాక్షసులు, ఎవరైతే శివభగవాన్ పొందినటువంటి కొంతమంది రాక్షసులు, చివరికి శివునికే పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. భస్మాసురుడు, మీరు పేరే వినే ఉంటారు, భస్మాసురుడు పేరు విన్నారా? ఆయన కూడా విచిత్రమైన కోరిక అనమాట, తపస్సు చేసి ఎవరి తల మీద చేతి పెడితే వాళ్ళ భస్మ అయిపోవాలని చెప్పేసి కోరుకున్నాడు. చాలా విపరీతమైన కోరిక అనమాట. చివరికి అది ఎంత ప్రమాదం అయిందంటే, చివరికి ఈ నిజంగా ఈ వరం పనిచేస్తుందా లేదని చెప్పేసి శివుని తల మీదే పెట్టాలనుకున్నాడు అతను. చివరికి శివభగవాను పరితాపం వచ్చింది. చివరికి వెళ్ళి, నేను వరం ఇచ్చినటువంటి భక్తుడే, శివు నాకు పెద్ద కంటకంగా తయారయ్యాడు అని చెప్పేసి విష్ణు యొక్క ఆశ్రయం తీసుకున్నప్పుడు చక్కటి అందమైనటి నృత్యం చేసి చివరికి నృత్యం చేస్తూ తన శిరస్సు మీదే ఉంచుకోవడం ద్వారా అదొక చిన్న కాంపిటీషన్ అది మీకు తెలిసి ఉంటుందండి. తెలుసా? ఓకే, అక్లుప్తం తెలియజేస్తాం. ఈ భస్మాసురుడు వీళ్ళ అసుర జాతుల్లో అతను ఒక రాక్షసుడు. ఈ విచిత్ర కోరిక కోరడం జరుగుతుంది శివభగవాను. ఎవరి శిరస్సు మీద చేయించినట్టయితే వాళ్ళు పూర్తిగా బుడిదైపోవాలి, భస్మం కావాలి అని చెప్పేసి వరం కోరాడు. ఇక్కడ మనకు ఇలాంటివి మనం అన్ని గమనించినట్టయితే, ఎందుకు శివభగవానుడు ఇలాంటి వరాలు ఇస్తున్నారు అనే ప్రశ్న మనకు రావచ్చు. వాస్తవంగా మనకు తెలుసు శ్రీమద్ భాగవతం ప్రకారం ఆయన గొప్ప వైష్ణవుడు. ఎల్లప్పుడూ దేవాదేవుణ్ణి సంకర్షణుని ధ్యానిస్తూ ఉంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నిరంతరం మౌనిక నామాన్ని జపిస్తూ ఉంటారు. అందువల్ల అసురులు కావచ్చు, రకరకాల వరాలతో వాళ్ళు సంప్రదించినప్పుడు వాళ్ళు జస్ట్ కోరింది ఇచ్చి తిరిగి తన యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారు. అదంగా ఈ భస్మాసుడు కొన్నప్పుడు వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేస్తారు. చివరికి ఈ వరం నిజంగా అది ప్రభావం చూపిస్తుందో లేదో అని చెప్పేసి ఆ శివభావం అనే యొక్క శిరస్సు మీద ఉంచడానికి బయలుదేరాడు. ఇక శివభావన పరితన ప్రారంభించాల్సింది. ఆ తర్వాత విష్ణు యొక్క ఆశ్రయం తీసుకున్న తర్వాత సందమనంటి స్త్రీ శరీరాన్ని తీసుకుని తనకి ఒక చిన్న పోటీ పెట్టానమాట. నేను ఏ విధంగా నృత్యం చేస్తే ఆ విధంగా నృత్యం చేయాలి, అప్పుడు అంత పొందవచ్చు అని ఒక చిన్న షరతు విధించి ఆ నృత్యం చేస్తూ 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 తన యొక్క చేతిని తన యొక్క శిరస్సు మీదే ఉంచుకున్నారు శ్రీ మహావిష్ణువు. ఆ ద్వారా ఈ భస్మాసురుడు కూడా అదే ఉంచుకునేసరికి ఆయన బూడిదైపోయారు అన్నమాట. ఇలా ఇక శివభగవానుడు ఇలాంటి వరాన్ని ఇక్కడ ప్రసాదించడం జరిగింది బాణాసురుడికి. ఈ సహస్ర భావులతో ఆయన ఇంకొక తన అశుతోషుడు సులభంగా శివభగవానుడు సంతృప్తి చెందాడు. స్వామివారు శివభగవానుడు నృత్యం చేసిన సమయంలో తన సహస్ర భావులతో బాహువులతో తన సహస్ర చేతులతో వివిధ సంగీత వాయిద్యాలని వాయించేసరికి శివభగవానుడు మరింత ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడయ్యేసి ఆయనకి ఏం వరం కావాలో అని చెప్పేసి అయినప్పుడు తను నివసించే శోణితపురం, శోణితపురానికి రక్షణగా ఉండాలని చెప్పేసి కోరుకున్నాడు. ఇది అసురు యొక్క తీవ్ర పరాకాష్ఠ అనమాట. అదే వాళ్ళ తండ్రి విషయంలో గమనించినట్టయితే బలి మహారాజు కూడా విష్ణు భగవాన్ని సంతృప్తిపరిచారు దానం ఇవ్వడం ద్వారా. ఆయన కోరుకోలేదు స్వామివారిని, కానీ స్వామివారి ప్రీతి చెంది తనకు ప్రత్యేకమైన లోకాన్ని ఇచ్చారు, శుతుల గ్రహాన్ని ఇచ్చారు. ఆ శుతుల గ్రహంలో ఒక కాపలాదారుడుగా అయిపోయారు శ్రీ మహావిష్ణువు. ఇది ప్రీతితో చేసే సేవ. ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు తను సేవించాల్సిన ప్రభువుని ఆజ్ఞాపించి రక్షణగా ఉంచుకున్నాడు. ఇంతటితో ఆగలేదు బాణాసురుడు. ఈ సహస్ర భావులు ఉండడం వల్ల తన శక్తిని చూపించుకోవడం కోసం కొండలను పిండి చేస్తున్నాడంట. అంటే ఈ విధంగా ఉంటుంది తన శక్తిని ఏ విధంగా ఉపయోగించుకుని తెలియకపోవచ్చు. చివరికి శివభావన దగ్గరికి వెళ్ళి నిన్న చాలా ప్రభు చాలా చక్కగా చెప్పారు, ఈ త్రిలోక పూజిత త్రికాల ప్రభువా అని చెప్పేసి ఆయన కీర్తిస్తూ శివభగవాను, ఈ సహస్ర భావితలు ఉన్నాయి కానీ దీన్ని ఏ విధంగా దీన్ని సత్యం వినియోగించుకోలేకుండా తెలుసుకోలేకుండా ఉన్నాను అని చెప్పేసి తన విషయం తెలియజేస్తున్నాడు. దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది నేను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను, తన ఈశ్వర ప్రభావాన్ని చూపించుకుంటున్నాడు. ఇక్కడ శివభగవానుడు అక్కడ ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు, నీ తగినంటి గుణపాఠం తెలియజేయగలిగే గొప్ప వ్యక్తి ఇంకొకరున్నారు అనే విషయాన్ని శివభగవానుడు స్పష్టంగా తెలియజేశారు. ఆ తర్వాత జరుంటి లీల మనం చూడొచ్చు. ఈ విధంగా ఈ బాణాసురుని యొక్క వినయపరచడానికి ఈ లీల ప్రారంభమైంది. ఆ తర్వాత దేవాదేవుని యొక్క దివ్యత్వాన్ని అంతిమంగా ఈ మరొకసారి స్వామివారు నిరూపిస్తున్నారనే సంఘటన మనకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. ఇంతకుముందే గుర్తు చేసుకున్నట్టు భవిష్యత్తులో జరగబోయే అన్నింటినీ కూడా సృజనకి నాంది భగవంతుడే అన్నమాట. ఎక్కడో శోణితపురంలోంటి ఉష ఉష్ణి వంశంలోనంటి ఒక యోధుణ్ణి స్మరించడం జరిగింది. దీనికి విష్ణు పురాణంలో కొంత వివరణ ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకంలో కూడా భాషలను పొందుపరచడం జరిగింది. అక్కడ ఏమని వివరించడం జరిగిందంటే, పార్వతీదేవిని ప్రార్థించిందంట ఎవరు, ఉషాద. ఆమె కన్యక ఉన్నప్పుడు నాకు రాబోయే భర్త గురించి ఆమె ప్రస్తావించినప్పుడు విధంగా చెప్పడం జరిగింది. ఈ వైశాఖ మాసంలో శుక్లపక్ష ద్వాదశి రోజున ఎవరైతే నీ స్వప్నం వస్తారో అతనే నీకు వరించబోయే భర్త అని చెప్పేసి తెలియజేశారు. ఆ స్వప్నంలో ఉష మనసుని యొక్క పుత్రిక ఆ స్వప్నం రావడం జరిగింది. ఆ స్వప్నంలో తన యొక్క రాబోయే భర్త గురించి కలకంటూ గట్టిగా ఆ స్వప్నంలో మాట్లాడేసరికి దగ్గరలో నుండి చిత్రలేఖ, ఈమె ఆ కుంభాండ బాణాసుని యొక్క మంత్రి, ఇతను కుంభాండ యొక్క పుత్రిక చిత్రలేఖ. ఈమె యోగమా యొక్క అంశగా ఇక్కడ చెప్పబడింది. ఈమె తన స్నేహితురాల యొక్క విపరీత ధోరణి గమనించి దగ్గర తీసుకొని విషయాలు ప్రస్తావించి దానికి కారణంతా పరిశీలించి వెంటనే ఆచరణలోకి వచ్చిందనమాట. ఏమిటి విషయం అంటే, తనకు రాబోయే భర్త యొక్క స్వప్నం గురించి వివరించినప్పుడు సృష్టిలో నుండి అన్ని చిత్రపటాలు ఆమె వేయడం జరిగింది. దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, గంధర్వులు వీళ్ళందరూ అందరి చిత్రాలు వేస్తుంది. వీళ్ళెవరూ కూడా కాదు అని చెప్పేసరికి చివరికి వృష్ణి వంశంలో నుండి అనకదుందివి, సూర్యసేనుడు, కృష్ణుడు వీళ్ళందరూ యొక్క చిత్రపటాలు వేసిందనమాట. వేసి చివరికి ప్రద్యుమ్ని యొక్క చిత్రం కూడా వేస్తుంది. సో ప్రద్యుమ్నుడు వరుసకు మామవుడతారనమాట. అంటే శ్రీకృష్ణు యొక్క, శ్రీకృష్ణుకి రుక్మిణి యొక్క పుత్రుడు ప్రద్యుమ్నుడు. ఆ ప్రద్యుమ్ని యొక్క పుత్రుడే ఈ అనిరుద్ధుడు. అంటే శ్రీకృష్ణుకి పౌత్రుడు, అంటే మనవుడు అవుతాడు. ప్రద్యుమ్ని యొక్క చిత్రం గీసినప్పుడు కొంత శక్తి తలంచుకుంటుంది. అతను అనిరుద్ధుని యొక్క చిత్రపటం వేసినప్పుడు తన యొక్క ఆనందానికి అవధులు లేవన్నమాట. ఈ విధంగా విషయం స్పష్టంగా తెలుసుకున్న తర్వాత చిత్రలేఖ ఆమె సహజంగా అసురవంశంలోని స్త్రీలు కాబట్టి తనకున్న యోగ శక్తులతో ఆ ద్వారకు వెళ్ళడం జరిగింది. ద్వారకకు వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించడానికి బయలుదేరింది. అంతఃపురం వెళ్ళడానికి బయలుదేరినప్పుడు ఆమె పోలేకుండా పోయిందనమాట. ఎటువంటి బహునిక ప్రమేయం ఎక్కడ అంతుందో. అప్పుడు దేవర్షి నారదుల వారు వచ్చి ఆ యోగ విద్యని అంతఃపురంలో ప్రవేశించి, ఎందుకంటే ఆ విశ్వకర్మ చేత ఆ ద్వారక నగరం సృష్టించబడింది, ప్లస్ స్వయంగా భగవంతున్నారు కాబట్టి ఇలాంటివన్నీ గిమ్మిక్స్ అన్ని అక్కడ పనిచేయాలన్నమాట. మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం, ఆ శిశుపాలుడు, దంతవక్రుడు, తర్వాత ఎక్కువమంది రాక్షస అసురులు ఉన్నారు. వీళ్ళ గురించి చర్చించే సమయంలో ద్వారక కూడా ఒక ఫ్లయింగ్ సాసర్, అది ప్రత్యేకమైన, అది శివభావన చేత వరం చేత పొందిన ఇది పల్లె లాంటిది అనమాట. ఆ ద్వారక పైనుండి అతను యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. ఆ ద్వారకను నేరుగా అటాక్ చేయని వీలు కాదు. చివరికి స్వామివారు అతను సంబంధించడం జరిగిందనుకోండి. దేవర్షి నాదుల వారు ఈ చిత్రలేఖకి ఆ యోగ విద్యనంతా కూడా తెలియచేసి చివరికి అంతఃపురంలో ప్రవేశింప చేయడానికి అనుమతి ఏర్పడింది. అంటే ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుంది, భౌతిక సంకల్పం నెరవేర్చడానికి ఎప్పుడు దేవర్షి నాదులు సిద్ధంగా ఉంటారు. పారిజాత లీల కావచ్చు, లేదా చైతన్య మహాప్రభు ఈ ధరిత్రి మీద అధించడం కావచ్చు, ఇవన్నీ కూడా దేవర్షి నాదుల వారి యొక్క ప్రమేయం బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుముందు కూడా మనం చర్చించుకుందాం, మనసారి గుర్తించుకుందాం. చైతన్య మహాప్రభు ఇక్కడ అవతరించాలంటే జపదాక్ష స్వామి మహారాజ్ వాళ్ళు ఈ పుష్పవితానమృతంలో తెలియజేశారు విషయాన్ని. ఆ బ్రహ్మవేత్త పురాణంలో వివరించబడిందంట. ఇది ఆ నారదుల వారు నేరుగా గోలోకం వెళ్లారు. దేనికోసం వెళ్లారు? ఈ రాబోయే కలియుగంలో స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి,
తరుణోపాయం ఏంటి? స్వామివారు ఈ విషయంలో ఏం ఆలోచించున్నారు? గొప్ప ఆందోళన కలిగి ఉన్నారు. దేవసనాథుల వారితో పాటు చతుర్ముఖ బ్రహ్మ కూడా ఎంతో ఆందోళన కలిగి ఉన్నారు. ఈ విధంగా ఈ కలి యొక్క ప్రభావాలని స్వామివారు దీన్ని దాటింపచేయగలరు అని చెప్పేసి, ఎప్పుడైతే ఈ విషయంతో శ్రీ చైతన్య మహాప్రభు ఆయన గోలోకంలో అనేక మంది సేవకులతో అక్కడ పరివేష్టితమై ఉంటారు, అప్పుడు వెంటనే ప్రస్తుత విషయం చెప్పలేదు కానీ చైతన్య వెంటనే ఆజ్ఞాపించారు అందరికీ కూడా, మనం ఈ విధంగా నామ సంకీర్తన చేయడానికి మనం అదించబోతున్నాం, అందరూ కూడా వివిధ రకాలంటి పాత్ర తీసుకోవాలని చెప్పేసి ఆజ్ఞాపించారు. సో కాబట్టి అక్కడ వెంటనే ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ముఖ్యమైనటువంటి కార్యాలన్నీ కూడా దేవసనాథుల వారు నంది పలకడం జరిగిందనమాట. ఆ తర్వాత మనకు తెలుసు 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించి యువతరమైనటువంటి హరినామాన్ని, ఈ హరే కృష్ణ మంత్రాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, మొత్తం కూడా హరినామాన్ని వాళ్ళు భారతదేశం ద్వారా ప్రచారం చేయించారు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు తెలియజేసిన విధంగా ఆయన సేనాధిపతి శిల ప్రభుపాల వారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ప్రతి మారుమూల ప్రాంతాలు కూడా హరినామ వెళ్లే విధంగా వాళ్ళు ఈ ప్రచారం గావించారు. సో ఆ విధంగా చిత్రలేఖ అనిరుద్ధుడి అంతఃపురంలోకి వెళ్లి నిద్రిస్తున్నటువంటి అనిరుద్ధుని తీసుకుని వచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? శోణితపురంలో ఉన్నటువంటి చిత్రలేఖకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ అంతఃపురంలో ఉండిపోవడం వల్ల ఏదో బాణాసురుడు ఊహించలేదో ఊహించిన సంఘటన అక్కడ చోటు చేసుకోవడం వల్ల తన యొక్క చారుల ద్వారా అక్కడంటి రక్షక పటల ద్వారా బాణాసురుడు సమాచారం అందడం జరుగుతుంది. ఇక్కడ మరొక విషయాన్ని, ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ సంఘటన బాణాసురుడు నిజంగా చాలా కలత చెందింది అన్నమాట. మనం కూడా లౌకిక జీవితాల్లో ఏమన్నా ముఖ్యంగా ఈ పిల్లల నుండి వయసుకు వచ్చిన పిల్లల నుండి తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉంటారో మనకు తెలుస్తుంది. ఏదైనా జరగడానికి సంఘటన జరిగినప్పుడు చాలా వాళ్ళు దుఃఖించడం జరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆ విధంగా జరిగినప్పుడు కొన్నిసార్లు ఒక పెద్ద గుణపాఠంలాగా ఉంటుంది వాళ్ళకి. మనం చూడవచ్చు విశ్వామిత్రుని యొక్క విషయంలో కూడా బ్రహ్మర్షి యొక్క స్థానాన్ని పొందే విషయంలో ఎంత తీవ్రంగా వాళ్ళు పరితపిస్తుంటారు, కానీ ప్రతిసారి కూడా ఆ విషయాన్ని, ఆ స్థానాన్ని చేజిక్కించడం కోసం ఎంతో తీవ్రంగా తపస్సు చేస్తుంటారు. అక్కడ దానికి ముఖ్యంగా ఆలోచించుకున్న ముఖ్య లక్షణాలు ఏంటంటే వినయనే లక్షణాన్ని కూడా అలవాటు చేసుకోవాలి అనేది అక్కడ సాధారణంగా తెలుసుకుంటే ముఖ్య విషయం. చివరికి కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల బ్రహ్మర్షి నుండి విశ్వామిత్రుడు ముఖ్యంగా శకుంతల విషయంలో చివరికి అందరూ ముందు అందరు సమక్షంలో ఇవి నా పుత్రిక అని చెప్పాల్సి వచ్చిందనమాట. ఆయన ఒక ఋషి జీవితాన్ని ఆలోచిస్తున్నటువంటి ఒక ఋషి విశ్వామిత్రుడు, ఈ కుమార్తె ఏదైతే స్త్రీ ఉందో నాకు జన్మించిన పుత్రిక అని చెప్పాల్సి వచ్చిందనమాట. ఈ దీని ద్వారా ఆయన కొంత వినయాన్ని ప్రదర్శించవలసి వచ్చిందనమాట. అదేవిధంగా ఈ సంఘటన ఈ బాణాసురునికి ఒక అహంకారాన్ని తొలగించి వేసింది. నేను ఇంత శక్తి ఉన్నటువంటి నా యొక్క అంతఃపురంలో, ప్రత్యేకించి నా యొక్క కూతుర్ని ఎవరు ఈ విధంగా చేయగలరు అనే ఒక భావన ఈ బాణాసురులో అతని యొక్క అహంకారాన్ని ఒక రకంగా చల్లార్చింది చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఆ తర్వాత వెంటనే తన కుమార్తె నుండి అంతఃపురంలో ప్రవేశించి తన భటుల్ని ఆజ్ఞాపించి అతను బంధించే ప్రయత్నం చేసినప్పుడు ఈ 31వ శ్లోకం ప్రకారం ప్రత్యేకమైనటువంటి పదార్థంతో చేయనుంటి మురువుతో నిమితమైనటువంటి ఆ గద ఆయన స్వీకరించి యముడిలాగా అతను సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? అనురుద్ధుడు. వాళ్ళని ప్రతిదాడి చేయడం కోసం ఈ దాడిలో బాణాసుని యొక్క వివిధ సైన్యం పూర్తిగా చిందరవందర కావడం జరుగుతుంది. వాళ్ళు శిరాలు పోయిన వాళ్ళు, తొడలు విరగబడిన వాళ్ళు, విధంగా చివరికి వాళ్ళ ప్రాణాలు రక్షించడం కోసం వాళ్ళ భవనం నుంచి అంతపు నుంచి వాళ్ళు పరిగెత్తిపోయారు. వాళ్ళు చివరికి బలినందనుడు అంటే బాణాసురుడు ఈ నాగపాశాన్ని, ఒక ప్రత్యేకమైన అస్త్రం, దాన్ని సంధించి అతను బంధించి ప్రయత్నం చేశారు. ఇక్కడ చివరి శ్లోకంలో వాస్తవంగా అది బంధించ జాలకపోయాడు అనే విషయాన్ని తెలియజేశారు. కానీ భౌనిక లీలాశక్తికి ప్రమేయం ద్వారా అది జరిగిందనమాట. ఈ సంఘటన బాణాసుని యొక్క పుత్రి కంటే ఉషకి ఆ విషాదాన్ని కలిగించినప్పటికీ కూడా తర్వాత జరిగిపోయే సంఘటన ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఈ బాణాసుల మధ్య యుద్ధం చేయనప్పుడు తప్పనిసరి కృష్ణు యొక్క దివ్యతను కూడా నిరూపించబడుతుంది అనేది మరొక సారాంశంగా మనం తెలుసుకోవాలన్నమాట. ఇది ఈ చరిత్రకు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం ఇది. ఇందులో ఏమైనా ప్రశ్న ఉంటే అడిగి నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రశ్నలో ఈ శ్లోకానికి సంబంధించినటువంటి పూర్వపరాలు ఇంతవరకు ఉన్నాయి. ఇలాంటి చరిత్రలు మనం చూడవచ్చు. ఈ విధంగా భవన్ యొక్క ప్రమేయంతో అత సుఖాంతం అవుతుంది, గొప్ప సందేశాన్ని ఇస్తాయని మనకి దీనివల్ల తెలుస్తుంది అన్నమాట. మరొక సంఘటన కూడా మనకు గుర్తొచ్చుకోవచ్చు. ఈ సందర్భంగా సుభద్ర యొక్క కుమారుడు జన్మించినప్పుడు బలరాముడు కూడా వాగ్దానం చేస్తానమాట, తన యొక్క పుత్రికని నీ కుమారునికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పేసి. అదే సమయంలో వాగ్దానం చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదో విధంగా ఈ బలరాముని యొక్క కుటుంబంతో కుటుంబ సంబంధ బాంధవులు కలిగి ఉండాలని చెప్పేసి ఆ దుర్యోధనుడు తన యొక్క కుమారుణ్ణి ఇచ్చి వివాహం చేయని చెప్పేసి భావిస్తాడు. ఒక విధమైన సమయంలో హస్తాపనకు వచ్చినప్పుడు బలరాముని చక్కగా సేవించి ఆ దుర్యోధన కుమారుడి లక్ష్మణుని బలరాముని యొక్క పుత్రికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పేసి వాగ్దానం తీసుకుంటారు. అక్కడ తీసుకున్న తర్వాత ఇక అందరూ సిద్ధమైపోతారు. చివరికి హస్తాపురం నుండి రాజులందరూ కూడా ఈ ద్వారకు వచ్చి ఈ లక్ష్మణుతో లక్ష్మణుకు ఆ బలం యొక్క పుత్రికి వివాహం చేసుకోమని చెప్పేసి ఈ విషయం సుభద్ర తెలిసేసరికి చాలా బాధా తత్వరాలు అవుతుందన్నమాట. వెళ్ళి వెంటనే తన అన్న నుండి శ్రీకృష్ణు యొక్క ఆశ్రయం తీసుకుంటుంది. అన్నగారు చెప్పారు ఈ విధంగా అభిమన్యుకి విధంగా వివాహం జరని చెప్పేసి, కానీ ఇదే జరుగుతుందని చెప్పేసి నేను వెళ్ళి విషయం తెలుసుకుంటానని చెప్పేసి బలరాముని వెళ్ళి ప్రస్తావించినప్పుడు ససేమిరా ఏం ఒప్పుకోవడం జరదనమాట. సరే ఆ జరిగేది చివరికి శ్రీకృష్ణ యొక్క సంకల్పం మేరకు జరుగుతుంది కాబట్టి సరే మీరు వెళ్ళేసి రథంలో అభిమన్యుణ్ణి సుభద్రని ఒక అడవి మార్గం గుండా పంపిస్తానమాట. ఆ రథసారథికి చెప్పడం జరుగుతుంది, నువ్వు నేరుగా ఘటోత్కచ ఉన్న ప్రదేశానికి నువ్వు వెళ్ళు, ఎలాంటైతే అన్ని సౌమ్యంగా కార్యక్రమం జరిగిపోని చెప్పేసి శ్రీకృష్ణుడు దారి చూపిస్తామట, గైడెన్స్ ఇచ్చి పంపిస్తాడు. సో నేరుగా రథసారథి వెళ్ళినప్పుడు సో గడత ఎక్కడ హిడింబి తర్వాత ఘటోత్కచుడు వాళ్ళని స్వాగతం జరుగుతుంది. అక్కడ అభిమన్యుడు అక్కడ ఉంటారు. సో ఘటోత్కచుడు ఇక్కడ ఆయనకి ఈ అసురులు కాబట్టి రకరకాల యోగశక్తులు ఉంటాయి. సో మిగిలిన కథని గడ్డది కథ అనిపిస్తానమాట. సో గడ్డదకసుడు ద్వారకకు వెళ్ళి అక్కడ అందమైనటువంటి బలరాముని పుత్రికగా వేషం వేసుకుంటానమాట. వేసుకొని ఇక్కడ వీళ్ళు దుర్యోధన వాళ్ళందరూ కూడా ఈ శకుని వాళ్ళందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది. కన్న పరివారం అంతా కూడా ఇక పెళ్లి బిడ్డలు మీద కూర్చున్నప్పుడు ఉన్నది గడ్డదకసు కాబట్టి రకరకాలుగా భయంకరంగా ఈ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మణుడు చాలా భయపడిపోయేసి నేను ఈ వివాహం చేసుకుంటే చేసుకోమని చెప్పేసి అక్కడి నుంచి వారు పరిగెత్తిపోతాను అనమాట. సో ఇక్కడ బలరాముడు ఆశ్చర్యపోతాడు, ఏమైంది ఇక్కడ పిరికివాడు లాగా ఉన్నాడు బాగా ఈ యొక్క పెళ్లి కుమారుడు అని చెప్పేసి భావించి చివరికి శ్రీకృష్ణ సంబంధించినట్టయితే ఆ తర్వాత చరిత్రని మరి అభిమానునికి తర్వాత బలానికి పుత్రించి వివాహం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ సంగతి ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే ఈ మహాభారతం యొక్క సంకల్పం జరుగుతుందో, వివిధ పాత్రలు జరిగినప్పుడు సోముడు అంటే చంద్రుడు వీళ్ళందరినీ దేవతలను విన్నప్పు చేసుకుంటానమాట. అతి స్వల్ప వేది నుండి పాత్రలో నా కుమారుని ఉంచాలి, నా యొక్క వరం ఏంటంటే ఇతని ద్వారా తర్వాత వాళ్ళ యొక్క వంశం కొనసాగుతుందని చెప్పేసి అని చెప్పానమాట. సో అందువల్ల సభిమన్య తర్వాత ఉత్తర వల్ల ఆఫ్కోర్స్ అభిమన్యు నుంచి ఉత్తర ద్వారా జన్మించినటువంటి ఆ పరీక్ష మహారాజు, ఆ తర్వాత జనమేజుడు, వీళ్ళ ద్వారా ఆ వంశం కొనసాగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి రిలేటెడ్ ఒక చిన్న చరిత్ర అది. ఇంతటితో ప్రవచనం ముగిస్తున్నాం. ఏమైనా ప్రశ్న ఉంటే అడిగి నివృత్తి చేసుకోవచ్చు. భక్త సంగతిలో ఉన్నట్టయితే ఆ భక్తులు కూడా భక్తులు అవుతారు. బలి మహారాజు గొప్ప భక్తుడు, ఓకే. బాణాసురుడు ఎందుకు రాక్షస ప్రవృత్తిని పొందాడు? ఒక రకంగా బ్లెస్సింగ్ అది. ఈజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్ శివ. శివుని బాగా శ్రద్ధ చెందిన భక్తుడు. ఈజ్ నాట్ అభక్త, ఈజ్ భక్త, బట్ ఈజ్ హ్యాంగ్ అనర్థ ఆఫ్ ప్రైడ్, అహంకారాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అసుర వంశంలో ఉండి ఆ విధంగా ఉండమన్నది అది సహజంగా ఆ యొక్క స్వభావం ఎక్కువ, అసుర యొక్క సాంగత్యం ఎక్కువ ఉంటుంది. అందువల్ల తనకున్నటువంటి ఆ శక్తితో ఆ విధంగా ప్రవర్తించారు. అందువల్ల చివరికి ఆ భగవంతుని వాళ్ళ వంశంలో ప్రత్యేకమైనటువంటి కృపను కలిగినాడు కాబట్టి సో భగవంతుని చేత ప్రత్యేకంగా వినయపరచబడ్డాడు. ఆ చివరికి దిస్ గ్రేట్ బ్లెస్సింగ్, ఇట్ బికమ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. సో భగవంతుని చేత వినయపరచడం అంటే ఇంకేముంది, ఇంకా అనంతలు పొందే అవకాశం లేదు. చివరికి తర్వాత తర్వాత అధ్యయనంలో మనకు తెలుస్తుంది శ్రీకృష్ణ బాణాసుర యుద్ధం 63 అధ్యయనంలో ఇంచుమించు 996 చేతుల్ని ఆయన తీసివేసేసి 4 చేతుల్ని ఇస్తారంట. సో బికమ్స్ న్యాచురల్లీ ఇట్ ఓకే. ఇస్ నాట్ ఎ నాన్ డివోటీ, డివోటీ, బట్ ఇస్ డివోటీ ఆఫ్ లార్డ్ శివ. అతను శివుని యొక్క భక్తుడు. దాన్ ఐ థింక్ లేటర్ ది బికమ్ ఏ వైష్ణవ. సో ప్రశ్న ఏంటంటే, ఈ అసుర వంశంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, ఆ తర్వాత ప్రహ్లాదుడు, తర్వాత విరోచనుడు, తర్వాత బాణాసురుడు విధంగా ఉంది. ఎందుకు విరోచన గురించి కొంత తెలియజేస్తారా అని ఒక ప్రశ్న. తర్వాత బాణాసురం తర్వాత వీళ్ళ వంశం ఏమైంది అనేది మరొక ప్రశ్న. అందులో విరోచన గురించి మనకు విష్ణు పురాణంలో వస్తుంది. ఇప్పుడు కూడా ఈ స్వప్నం యొక్క వృత్తాంతం కూడా విష్ణు పురాణంలో ఉంది అనే విషయాన్ని ఇక్కడ భాష్యంలో వివరించున్నారు. అదేవిధంగా విరోచన యొక్క వృత్తాంతం కూడా విష్ణు పురాణంలో వివరించున్నారు. విరోచనుడు ఇది రకంగా శుక్రాచార్య యొక్క ప్లాట్ అని మనం చెప్పవచ్చు. ఎందువల్లంటే చూశాడు ఏ విధంగా ఈ అసురుల్ని, రాక్షసుల్ని ఆధిపత్యం గావించాలి అని చెప్పేసి. ఎప్పుడు రాక్షసుల గురువు కాబట్టి సహజంగానే వాళ్ళ శ్రేయస్సును కోరుతుంటాడు. కానీ విష్ణు యొక్క సహచర్యం, విష్ణు యొక్క తర్వాత విష్ణు యొక్క కృప, విష్ణు యొక్క ఆదరణ ఉండడం వల్ల సో రాక్షసులు పూర్తిగా ప్రతిసారి ఓడిపోతున్నారు. సో శుక్రాచార్యుడు భావించాడు, సో దేవతలకి విష్ణువుకి కలిసినట్టయితే ఇక రాక్షసులు ఆధిపత్యం సంపాదించుకోవచ్చు అని భావించి అతని విరోచనని ఉపయోగించుకున్నారని చెప్పేసి నేను విన్న ప్రవచనంలో విన్నది. సో అప్పుడేంటంటే విరోచనుడు ఏం చెప్పాడంటే, శుక్రాచార్యుడు కేవలం విష్ణువునే ఒక్కనే ఆరాధించే విధంగా అతన్ని ప్రేరేపిస్తానమాట. దీనివల్ల ఏమవుతుంది, అతను మొత్తం తన రాజ్యంలో అంతా కూడా చాటింపు వేయించాడు. కేవలం విష్ణుని అందరూ ఆరాధించాలి, మిగిలిన వాళ్ళు ఎవరు దేవతలను పూజించకూడదు అనేది ప్రధానంగా ప్రచారం చేయించాడు. దీనివల్ల ఏమైంది, దేవతలందరూ కూడా చాలా కోపోద్రిక్తులైనారు. నీవు విష్ణువు పూజించు కానీ మమ్మల్ని మమ్మల్ని రావాల్సిన హవిస్సు అని కూడా లేకపోతే మా పరిస్థితి ఏంటి అని ఇంద్రు మీరల్ని అందరి దేవతలందరూ కూడా చాలా కలిసి చెందిపోతాను అనమాట. సో నేరుగా వచ్చి ఇంద్రుడు కూడా అడగడం జరుగుతుంది, ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. అప్పుడు ఇంద్రుణ్ణి చాలా గట్టిగా మందలిస్తాడు విరోచనుడు. నేను ఏం శుభలక్షణం అని చెప్పేసి మీకు యజ్ఞం చేయాలి, నేను ఎప్పుడు ఈ కామాన్ని కలిగి ఉండి రకరకాల నానా పాపకృత్యాలు చేశావు ఈ కామను సంతృప్తి చేసుకోవడం కోసం, ఇలా ఏదో చాలా నేను జరుగుతుంది. కానీ నీవు నీ చేస్తున్న పద్ధతి సరికాదని చెప్పినప్పుడు కూడా నేను కేవలం విష్ణుని యజ్ఞాన్ని ఆవిర్భవిస్తాను, విష్ణు యొక్క సంతృప్తి కోసం యజ్ఞం చేస్తానని చెప్పాను. దీంతో ఇంకా వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు విరోచన ఈ విధంగా సంహరించాలి. ఆ విధంగా వాళ్ళు పన్నాగం వేసుకుని విరోచనకి ఒక గొప్ప ఇది అనమాట, ఆ దగ్గర కిరీటం ఉంటుంది. ఆ కిరీటం తన దగ్గర ఉన్నంత వరకు అతన్ని ఓడించడం అంత సులభం కాదు. అందువల్ల ఒకనొక ముఖ్యమైన కార్యక్రమానికి అతను ఒక దారి గుండా వెళ్లే సమయంలో సో ఇంద్రుడు సూర్యదేవుని ఆజ్ఞాపిస్తానమాట, ఈ దారి వెళ్ళేటప్పుడు యొక్క ఎక్కువ వేడిని నువ్వు ప్రసంపజేసినట్టయితే దాహం కోసం అతను బావిని సమీపిస్తాడు, ఆ సమయంలో తప్పనిసరిగా అతని కిరీటాన్ని పక్కన పెట్టి నీళ్లు తాగిస్తాడు. అప్పుడు ఆ సమయంలో అతన్ని తన్ని సంహరిస్తాని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో అనుకున్న విధంగానే వాళ్ళ ప్రణాళిక ప్రకారంగానే వాళ్ళు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి మార్గ మధ్యంలో దాహం వేసినప్పుడు సమీపంలో వంటి బావిని దగ్గర నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు తన కిరీటాన్ని పక్కన పెట్టి నీళ్లు తాగి వచ్చినప్పుడు ఆ కిరీటం కనిపించింది. అతనికి యుద్ధానికి ఆహ్వానిస్తాడు ఇంద్రుడు, యుద్ధానికి ఆహ్వానించి ఆ వీరోజుని సమరించేస్తాడు ఇంద్రుడు, గొప్ప అఘాయిత్యం చేస్తాడు అనమాట. అంతటితోనే ఆగిపోలేదు ఇంద్రుడు, సమరించి మొత్తం ఇక శరీరం ఉన్నట్టయితే తిరిగి శుక్రాచార్య బతికిస్తాడని చెప్పేసి తన మృతసంజీవుని యుద్ధతో కాల్చి బూడి చేసేస్తాడు విరోచనాన్ని. సో ఆ కార్యక్రమం చేసి ఇతను తన స్వర్గంకి వెళ్ళిపోతాడు. వెంటనే బలి మహారాజు తెలుస్తుంది తన తండ్రి గారు ఈ విధంగా సమరించబడ్డా అని చెప్పేసి, వెంటనే యుద్ధానికి బయలుదేరుతాడు. బయలుదేరితే అక్కడ ఇతని బలి మహారాజు కూడా ఓడించేస్తారు. ఇతను కూడా బలి మహారాజుని ఓడించడమే కాదు అతను కూడా ఇదే విధంగా బూడి చేయాలని ప్రయత్నిస్తారు. అప్పుడు స్వామి వరిస్తారు, తీవ్రంగా మందలిస్తాడు. ఈవెన్ రాక్షసులు కూడా ఈ విధంగా ఎప్పుడూ చేయలేదు, అంత భయంకరంగా మీరు ప్రవర్తిస్తున్నారు, కనీసం కుటుంబం చూసుకోవడానికి శరీరం కూడా ఇవ్వడం లేదు, ఏమి దేవతల మీరు, ఇక్కడ మించి నా యొక్క సహాయం ఏ విషయంలో కూడా ఉండదు, శుక్రేశ్వరునికి అదే కావాల్సింది, దేవతలకు ఏ విధంగా వేరు చేయాలని చెప్పేసి అనుకున్న విధంగా జరిగింది. ఇక మీట ఎలాంటి కార్యక్రమం కూడా మనం ఆహ్వానించకండి, నీ ఏ విధంగా సహాయం అని ఉండదు అని చెప్పేసి తీవ్రంగా మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోతానమాట. ఆ తర్వాతే ఇంక బలి మహారాజు గొప్ప యజ్ఞాన్ని చేసి సంపూర్ణంగా బ్రాహ్మణుల సంతృప్తి పరిచి బ్రాహ్మణుల యొక్క చేత పూర్తిగా ఆయన ఆశ్చర్యదింపబడి తీవ్ర ఇంద్రుడి మీద యుద్ధం రావడం జరుగుతుంది. అతని యొక్క శక్తిని చూసి ఇక ఇంద్రుడు తట్టుకోలేకుండా పోతాడు, ఒక్కొక్క వివిధ రూపాలతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందుకే అప్పుడు బలి మహారాజు రాజు కావడం జరుగుతుంది, ముల్లోకాలను కూడా ఆయన పరిపాలిస్తుంటాడు. చివరికి ఆ దేవతల యొక్క తల్లి ఆమె స్వామిని ప్రార్థించి మా తల్లి కుమారులు రాజ్యం లేకుండా పోయారన్నప్పుడు ఆ వామన అవతారం తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా శివుడికి దానం వాడడం బలి మహారాజు యొక్క గొప్ప భగవద్భక్తిని కూడా అక్కడ కీర్తించడం జరిగింది. ఆ విధంగా ఇచ్చినప్పటికి కూడా రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పటికి కూడా చివరికి భగవంతుని దానం ఇచ్చి చివరికి ఆయన కూడా గొప్ప ఆత్మ నివేదనకు గొప్ప ఆదర్శపడ్డాడు అనమాట. ఇది విరోచన యొక్క చరిత్ర. ఇక వాళ్ళ యొక్క లీలేజ్ అన్నట్టయితే బలి మహారాజు యొక్క కుమారులు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కొంత ఈ అహంకార భావం వల్ల అందులో ఒక కుమారుడు వచ్చేసి నూరుగురు కుమారులో ఈయన అక్కడ జ్యేష్ఠుడు బాణాసురుడు, అందులో ఇంకో కుమారుడు వచ్చేసి ఒకసారి శ్రీరంగంలో రంగనాథ స్వామి యొక్క ఉత్సవం జరిగే సమయంలో, ఎందుకంటే మొట్టమొదటి మూల విగ్రహం స్వామివారు అక్కడ దర్శనార్థం వెళ్ళినప్పుడు ఇంకొక చాలా అహంకార భావంతో ఆయన దారిలో వెళ్ళేటప్పుడు ఎవరు తనకు ఎదురొస్తే వాళ్ళని ఢీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అంటే అతను పక్కన తప్పుకోవడం అంటూ ఉండదు, జస్ట్ ఆయన కొట్టుకుని పోవడం అనమాట. అందువల్ల ఒక మహర్షి ఐ థింక్ అగస్త మహర్షి అడును అతని ఢీ కొట్టినప్పుడు వెంటనే సహజంగానే కొంతమంది కోపిస్తూ ఉంటారు. ఆఫ్కోర్స్ ఆ సమయంలో వెంటనే ఆయన శపిస్తాను, నీవు ఒక గార్ధంలాగా నేను ప్రవర్తిస్తున్న ఒక మతిలేనంటి గార్ధంలాగా, కాబట్టి నీవు గాడి జన్మ తీసుకోమని చెప్పేసి ఆయన శపిస్తాడు. అందుకే కృష్ణ ద్వాపరయుగంలో కృష్ణ యొక్క లీలలో దీర్ఘాసురుడుగా ఒక రాక్షస ఒక అసురుడుగా జన్మ తీసుకుంటాడు. ఇంతవరకు నాకు తెలుసు. నా తర్వాత లీనేజ్ ఏమనే విషయం నేను ఎప్పుడు పుస్తకాలు ఎప్పుడు కూడా నేను ఆయన ఎవరికి అమ్మకాసం ఎవరైనా తెలుసుంటే చెప్పవచ్చు. ఆ తర్వాత వాళ్ళ లీనేజ్ ఏమన్నా ఎవరైనా చెప్పగలరు ఎవరన్నా తెలుసా? నాకు అంత అవగాహన లేదు వాళ్ళ లీనేజ్ తర్వాత ఏమైందని చెప్పేసి. చంద్రాశ్వద్ భాగవతంకి శిల ప్రభుపాదకి తాగౌర్ ప్రేమానందం.